connection between chapter 9 and chapter 10, because Krishna is having a conversation. One idea flows from the previous idea. So what was chapter 9?
ఇక్కడ మొట్టమొదటి ఏం చేయాలంటే 10వ అధ్యాయం మనం చెప్పుకోబోయే ముందు 9వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్న అడిగినట్లయితే దానికి వివరణిస్తూ కృష్ణుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి 9వ అధ్యాయంలో ఏమి వివరించున్నారు.
Chapter 9 is most confidential knowledge. So what is the most confidential knowledge? It's loving relationship between the living entity and the personality of Godhead.
తొమ్మిదో అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానం. ఏమిటా పరమ గుహ్య జ్ఞానం అని అంటే జీవుడికిను భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం.
What's confidential knowledge?
మరి ఈ గుహ్య జ్ఞానం అంటే ఏమిటి?
Tell anybody because it's confidential. Is that what confidential knowledge means?
ఇక్కడ రహస్య జ్ఞానం అని అంటే ఎవరికి చెప్పు మాకు ఇది రహస్యం, అదే రహస్య జ్ఞానం అంటే.
It means that which is meant to many people, it's hidden, but it's very important to us at the same time. So, knowledge of the soul, knowledge of who we really are, is confidential knowledge. Distinguishing matter and spirit is confidential knowledge. Worldly people can't understand it. Even you can tell them, you are a spirit soul, they'll think, I'm this body. They won't understand because it's confidential knowledge.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ గుహ్యమైన జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అది ఎంతో మందికి తెలియకుండా ఉండింది, కానీ ఎంతో మందికి అవసరం అది. అది ఏమిటనంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము. అది ఎంతో మందికి తెలియలేదు. ఆ జ్ఞానం అందరూ కూడా తెలుసుకోవాల్సింది. అదేమిటనంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని చెప్పి తెలుసుకోవడము, భౌతిక పదార్థానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోవడము. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా అడిగి నువ్వు ఆత్మ అని చెప్పి అంటే నేనే శరీరాన్ని అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని వాళ్ళు అంత తొందరగా అర్థం చేసుకోలేరు.
Next question. What is more confidential knowledge?
Tarvata ippudu ati rahasyamaina gnanamu ante enti?
Not only there is soul, but there is supreme soul, and they're distinct. More confidential knowledge. Some people know that there is soul, but they don't know that there's a supreme soul and we're subordinate to that supreme soul. More confidential knowledge.
Rasa gnanam anante atma gurinchi telusukodam. Atyanta rasamana gnanam anante ee bhagavantunu gurinchi telusukodam, paramatma gurinchi telusukodam. Entha mandiki atma undanatundi telusu kaani bhagavantunu gurinchi teliyadu kaabatti bhagavantudu unnadu ani cheppi telusukoni ee bhagavantudiki aa jeevudu sevakudiga unnadu ani cheppi telusukodame atyanta rahasyamainatundi gnanam.
Third question. What is most confidential knowledge?
Tarada adhirasamana gnana gurinchi ippudu cheptunnam. Moodo prashna atyanta rahasyamaina tundi gnanam enti?
Yeah, there's a loving relationship between this subordinate jiva soul and the supreme soul, and that loving relationship called bhakti, service and love, is the most confidential.
Atyanta rahasyamaina gnanam entante sevakudainatundi jeevudiki bhagavantudiki madhya premapurvakamainatundi sambandham undi. Aa premapurvakamainatundi sambandham bhakti ani cheppi sanabadutundi. Aa bhakti anetundide premayutamainatundi seva. Dani gurinchi telusukovadame atyanta rahasyamainatundi gnanam.
If we had more time, I'd elaborate further.
Mana inka samayam unnatlayite మహారాజ్ ఇంకా మనకు వివరించి చెప్తారు.
నౌ చాప్టర్ 10, కృష్ణ వాంట్స్ టు ఆంప్లిఫై ద మూడ్ ఆఫ్ డివోషన్ ఆఫ్ హిస్ డివోటీ. సో హి ప్రెసెంట్స్ చాప్టర్ 10, ఆప్యులెన్సెస్ ఆఫ్ ది అబ్సల్యూట్ అండ్ ది చాతుర్ శ్లోకి వర్సెస్ ఆఫ్ ది ఎంటైర్ భగవద్గీత.
ఇక్కడ 10వ అధ్యాయంలో భగవంతుడు తన భక్తుల యొక్క భక్తి భావాన్ని అభివృద్ధి చేయడం కోసం తన యొక్క విభూతులన్నింటినీ కూడా పదాధ్యాయంలో వివరిస్తున్నాడు. అందుకనే భగవద్గీత మొత్తానికి కూడా ముఖ్యమైనటువంటి చతుశ్లోకి అనబడి నాలుగు శ్లోకాలని పదాధ్యాయంలోనే భగవంతుడు వివరించున్నాడు.
What's the last verse of chapter 9 Bhagavad Gita?
భగవద్గీత 9వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏమిటి?
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు మామే వైషసి సత్యం తే ప్రతిజానీ ప్రియోసి మే. సో కృష్ణస్ సేయింగ్ టు అర్జున, మన్మనా, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, భవ మద్భక్తో, బికమ్ మై డివోటీ. సో హౌ టు డూ దాట్? Chapter 10, Bhagavad Gita. How to always fix the mind upon Krishna and increase one's devotion to him.
ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో, నా గురించి ఆలోచిస్తూ ఉండు, నా యొక్క భక్తుడు కా అని చెప్తున్నాడు. ఏ విధంగా భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అనేటువంటిది భగవంతుని పదాధ్యాయంలో వివరిస్తున్నాడు. పదాధ్యాయంలో మనం ఎప్పుడు కూడా భగవంతుని ఏ విధంగా ఆలోచించగలుగుతూ ఉండాలి అనేటువంటిది తనకి విభూతుల ద్వారా భగవంతుడు వివరిస్తున్నాడు పదాధ్యాయంలో.
I gave the Sanskrit for chapter 18. Mami Vaishasi. Mami Vaishasi Yuktvaivam Atmanam Matparayana is 934. So, now I have your undivided attention. That was all to gather your attention together. So we can describe the first section of chapter 10 Bhagavad Gita and the essence of the first section of Bhagavad Gita, chapter 10, is Krishna is going to explain to Arjuna that anything that appears within this world, anything that is born, cannot know its source or origin independently. I'll say it again. Anything that takes birth within this world or appears within this world within time cannot independently know its source or origin. That unknowable source or origin is the supreme absolute truth, the personality of Godhead. And when Krishna wants to disclose himself to someone, he can. And he does. And so he does that in the second section of Bhagavad Gita, chapter 10.
ఇక్కడ ఈ చాలా చాలా జాగ్రత్తగా అందరూ కూడా మహారాజుపేరు మాటలు వినండి. భగవద్గీత పదాధ్యాయం మొదటి భాగంలో కృష్ణుడు అర్జునుడికి ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో జన్మించేటువంటి ప్రతి ఒక్కటి కూడా, ఈ ప్రపంచంలో ఉద్భవించేటువంటి ప్రతి ఒక్కటి కూడా దానికి తన మూలం ఏమిటి అనేటువంటిది స్వతంత్రంగా తాను తెలుసుకోలేదు. అంటే ఈ ప్రపంచంలో జన్మించేటువంటి ప్రతి ఒక్కటి కూడా తనకి మూలం ఏమిటి అనేటువంటిది స్వతంత్రంగా తాను తెలుసుకోలేదు. కానీ ఆ తెలియనటువంటి ఆ సర్వానికి మూలమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవాదిదేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు తనను తాను ఎవరికన్నా అవగతం చేసుకోవాలని చెప్పేసి ఆయన సంకల్పించినట్లయితే వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలరు. ఈ విషయాన్ని భగవద్గీత పదాధ్యాయం 2వ భాగంలో కృష్ణుడు చెప్తున్నాడు.
I'll say one more time concisely. Wrote it down. That which is created cannot independently know its source of origin.
ఇక్కడ మళ్ళీ ఒకసారి మహారాజ్ మనందరికీ కూడా క్లుప్తంగా చెప్తున్నారు, ఏదైతే సృష్టించబడిందో ఆ సృష్టించబడినటువంటిది తన యొక్క మూలాన్ని గురించి, తనకు ఆధారభూతమైనటువంటి దాని గురించి స్వతంత్రంగా తనకై తాను తెలుసుకోలేదు.
What is the absolute truth?
అంటే ఏమిటి ఆ పరమ సత్యం?
That from which everything comes.
అక్కడి నుంచే సర్వం కూడా ఉద్భవిస్తుంది.
Everything has come. What is that origin? It is not knowable by empiric means. It's not knowable. But by disclosure, then it's knowable.
ఇక్కడ సర్వం కూడా ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవిస్తున్నటువంటి దానికి మూలం ఏమిటి అనేటువంటిది మనం కల్పనా జ్ఞానం ద్వారా దాన్ని అర్థం చేసుకోలేము. అది ఒకళ్ళు వివరించి ఉన్నట్లయితేనే మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఈ కల్పన ద్వారా మనం అర్థం చేసుకోలేం.
సో ఇన్ ది సెకండ్ సెక్షన్ కృష్ణ డిస్క్రైబ్స్, హీ డిస్క్లోజెస్ హిమ్సెల్ఫ్ అండ్ ఇట్స్ understood by the devotees, and is bewildering and remains hidden or confidential to the non-devotees.
ఇక్కడ ఆ భగవద్గీత 10వ అధ్యాయం 2వ భాగంలో కృష్ణుడు చెప్తున్నాడు, తనను తాను తన భక్తులకు ఆయన అవగతమయ్యేటట్లు చేసుకుంటాడు. ఆ భక్తులు మాత్రము ఆయన అవగతం చేసుకుని ఎంతో ఆశ్చర్యపోతారు. అద్భుతంగా వాళ్ళు చాలా అబ్బురు చెందుతారు. ఎవరైతే అభక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆయన గురించి అవగతం కాకుండా ఆయనకి సంబంధితమైనటువంటి విషయాలు గుప్తంగానే ఉండిపోతాయి.
ఓకే, చాప్టర్ 10 టెక్స్ట్ 1, కృష్ణ సేస్, I am Arjuna. I'll read. Oh, mighty armed Arjuna, because you are my dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained. What's better than the most confidential knowledge? How can you get better than that? That is, Krishna is going to explain how devotion can be increased.
ఇక్కడ 10వ అధ్యాయం మొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఓ ప్రియమైనటువంటి అర్జున, నీవు నాకు స్నేహితుడు కాబట్టి నీకు ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం నీకు ఇంతకు ముందు నేనేదైతే వివరించానో దానికన్నా కూడా శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు వివరించబోతున్నాను అని చెప్తున్నాడు. అంతకు ముందు అధ్యాయం పరమ గుహ్య జ్ఞానము, దానికన్నా కూడా శ్రేష్టమైన జ్ఞానం ఏముంటుంది అంటే భక్తిని మనం ఎట్లా అభివృద్ధి చెందించుకోవాలి అనే విషయం గురించి అక్కడ అర్జునుడికి కృష్ణుడు బోధిస్తున్నాడు.
టెక్స్ట్ 2, కృష్ణ సేస్, నైదర్ ద డెమిగాడ్స్ నోర్ ద గ్రేట్ సేజెస్ నో మై ఒరిజిన్, బికాజ్ కృష్ణ హ్యాస్ నో ఒరిజిన్, నోర్ మై ఆప్యులెన్సెస్, ఫార్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐ ఎమ్ ద సోర్స్ ఆఫ్ ద డెమిగాడ్స్ అండ్ ద సేజెస్. So how can they know their source, what to speak of Krishna's source?
ఇక్కడ తర్వాత 2వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు, దేవతలు గాని ఋషులు గాని నా యొక్క మూలం గురించి తెలుసుకోలేరు. భగవంతుడికి మూలం ఏమీ లేదు. తర్వాత నా యొక్క సంపదల గురించి వాళ్ళు తెలుసుకోలేరు. తర్వాత నేను వాళ్లకి మూల కారణమని వాళ్లకి ఆధారభూతమని కూడా వాళ్ళు తెలుసుకోలేరు. భగవంతుడి మూలమైనటువంటిది వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? తమకు మూలం ఏంటో తెలుసుకోలేకపోతే భగవంతుడి మూలం అని ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు?
Now comes disclosure. Krishna is going to disclose who is their source.
అయితే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు వెల్లడిస్తున్నాడు వీళ్ళకి మూలాధారం ఎవరు అనేటువంటి చెప్తున్నాడు.
Krishna says, he who knows me as unborn, beginningless, the supreme lord of the whole worlds, only that person undiluted becomes free from sins.
Krishna cheptunadu evaraithe nannu janmaleinatundi ajudu nanu cheppi anadi nanu cheppi ante aadi leni vaadu nanu cheppi mottham sakala lokaliki kuda nene maheshwarunu nanu cheppi evaraithe ardham chesukuntaro ardham chesukoni bhranti chendukunda untaro అటువంటి వాళ్ళు అన్ని పాపాల నుంచి కూడా విముక్తులు అవుతారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు.
Just as we heard, one of the special features of this chapter 10, Krishna is disclosing his position as the absolute truth. He then says a whole list of 14-15 qualities, everything in this world, persons and the qualities of persons come from me.
తర్వాత ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు, సర్వానికి కూడాను నేనే మూలాధారం, సకల వ్యక్తులు ఈ మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి సకల వ్యక్తులు ఆ వ్యక్తులకు ఉండేటువంటి సకల లక్షణాలు అవన్నీ కూడా నా నుండే వస్తున్నాయని చెప్తున్నాడు.
Then he says, he expands on the idea of who doesn't know him. That's who doesn't know him, anyone who takes birth. To know Krishna in full, independently, meaning without disclosure, is not possible. So he says, the 7 great sages, and before them, the 4 great sages, the Kumaras, direct sons of Brahma, and the Manus. Now these are avatars, Manvantara avatars, and the 4 Kumaras, they're Shaktyavesh avatars. They're avatars of the Lord's Jnana Shakti. They come from me, born from my mind. And all living beings come from them, the Manus and the Prajapatis and all the varieties of species and living entities. Krishna is disclosing, I am the source.
తర్వాత ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు, ఇక్కడ భగవంతుని గురించి ఆయన తెలియజేస్తేనే తప్ప మనం అర్థం చేసుకోలేం. మన సొంతంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే అది సాధ్యం కాదు. అందుకనే భగవంతుడు ఇక్కడ ఈ సృష్టికి ఎవరు మూల కారణం అనేటువంటిది ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి సప్త ఋషులు, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి నలుగురు ఋషులు అంటే ఈ చతుష్కుమారులు, ఆ తర్వాత మనువులు. మనువులు అంటే భగవంతునికి మన్వంతర అవతారాలు. తర్వాత ఈ చతుష్కుమారులు వచ్చి భగవంతునికి శక్తి అవేశ అవతారాలు, అంటే ఆయనకు జ్ఞానశక్తి అవతారాలు వాళ్ళు. వీళ్ళందరూ కూడాను నా నుండే ఉద్భవిస్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత ఈ లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఈ మనువుల నుంచి, ఈ ప్రజాపతుల నుంచి వాళ్ళు ఉద్భవించి అన్ని రకాలైన జాతుల్లో వృద్ధి చెందారు అని చెప్పేసి కృష్ణుడు తెలియజేస్తున్నాడు.
Now this first section ends where Krishna makes another declarative statement, very strong statement. He says, one who factually knows, not theoretically, but vigyan, has factual knowledge of this opulence and mystic power of mine, what happens? They engage themselves in my unalloyed devotional service.
తర్వాత ఇక్కడతో భగవద్గీత 10వ అధ్యాయంలో 1వ భాగం మనం చెప్పుకునేసాం. ఇప్పుడు 2వ భాగంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే వ్యక్తులు సిద్ధాంతపరంగా కాకుండా వాస్తవపూర్వకమైనటువంటి ఆచరణ పూర్వకమైనటువంటి జ్ఞానంతో ఈ మొత్తం సకల విభూతులకు, ఈ సకల శక్తులకు నేనే మూలాధారం అని చెప్పి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు అకళంకమైనటువంటి భక్తిత్వ సేవతో నన్ను పూజిస్తారు అని చెప్తున్నాడు.
The second section of verses is the Chaturshloki verses. Krishna has set the stage to present the essence of the entire Bhagavad Gita.
తర్వాత ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో ఆ 2వ భాగంలో చతుర్శ్లోకి రాబోతుంది. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత మొత్తం సారాంశాన్ని కూడా క్రమబద్ధమైన రీతిలో తెలియజేయడం కోసం ఆయన మధ్యలో ఈ శ్లోకాన్ని, 4 శ్లోకాలను చెప్పడం జరిగింది.
The first two verses are describing the characteristics of the devotee, what the devotee understands, what the devotee does. The second two verses is how Krishna feels about those devotees, what he feels and what he does from his side. Very confidential.
ఇది అత్యంత గుహ్యమైనటువంటి జ్ఞానం ఇది. ఈ 4 శ్లోకాల్లో మొదటి 2 శ్లోకాల్లో భక్తులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పారు. ఆ భక్తులు అనేటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పారు? భక్తులు ఎలా ఆలోచిస్తారు, భక్తులు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, ఏమే కర్మలు చేస్తుంటారు. తర్వాత మిగతా 2 శ్లోకాల్లో భక్తులు చేసేటువంటి భక్తి సేవను స్వీకరించిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు, అంటే భగవంతుడు ఎలా ఆలోచిస్తాడు, భగవంతుడు ఆ భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తాడు అనేటువంటి మిగతా 2 శ్లోకాల్లో చెప్పారు. కాబట్టి 4 శ్లోకాలు అత్యంత గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానం.
First is what the devotee understands. The devotee understands Krishna is the source of everything. Aham sarvasya prabhava matak sarvam pravartate. He says it twice. Krishna is the source of everything. Everything comes from him. Saying the same thing. Krishna is the source of everything. Everything comes from him. Iti madva. Thus knowing, bhajante maham, what else can you do? Krishna is everything. Unless you're a cheater, what do? You serve him. Iti madva bhajante maham, buddha, bhava, samanvita. And then things start to stir inside. One's spiritual intelligence is awakened. One's spiritual emotions become awakened. One feels ecstatic in that position of knowing who is the source of everything and serving that source of everything in the loving service. It's ecstatic.
ఇక్కడ ఆ నాలుగో శ్లోకాల్లో మొదటి శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు, నేను సర్వానికి కూడా మూలాధారము, సర్వం నా నుండి ఉద్భవిస్తుంది. రెండు ఒకే వాక్యాలు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే సర్వానికి నేనే మూలాధారము, సర్వం నా నుండి ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడే సర్వస్వానికి మూలకారణం అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతో తన్మయత్వంతో ఆ భగవంతుడికి సేవ చేస్తారు. అందుకని ఎవరైతే వ్యక్తులు ఈ విధంగా భగవంతుడు సర్వానికి కూడా మూలకారణం అని చెప్పి సర్వం భగవంతుడి నుంచి ఉద్భవిస్తుందని చెప్పి తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, శ్రద్ధతో భగవంతుడిని భజిస్తారు, భగవంతునికి భక్తి సేవలు చేస్తారు.
Second of the Chaturstoki verses, a little expansion of what that pure devotional service consists of. What do the devotees do? Their thoughts are absorbed in Krishna. Their lives are inseparable from service to Krishna. They're always engaged in speaking and chanting the glories of Krishna. Always. This is what devotees do.
ఈ విధంగా ఆధ్యాత్మికమైన జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడు, ఆధ్యాత్మిక భావాలు అనేటువంటి కలిగినప్పుడు సహజంగా ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతునికి భక్తి సేవలు ప్రారంభిస్తారు. తర్వాత ఆ చతుశ్లోకాల్లో రెండో శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు, ఈ విధంగా భగవంతుడు సర్వానికి కూడా మూలకారణం అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనంటే భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు, భగవంతునికి భక్తి సేవ నుంచి ఎప్పుడు దూరంగా ఉండరు, వాళ్ళు విడివడలేరు భగవంతునికి భక్తి సేవ నుంచి. భగవంతుని గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, భగవంతుని గురించి ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు.
Now it gets really confidential. What does Krishna do? Here comes his devotee, always thinking of him, life dedicated to him, singing his glories, chanting. What does Krishna do? He's not a stone. He reciprocates. What does Krishna do? He gives them the understanding how they can come to him.
ఇక్కడ తర్వాత మూడో శ్లోకం అత్యంత రహస్యమైనటువంటిది. ఎందుకంటే భక్తులు ఈ విధంగా ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ, భగవంతుడికి తమకు జీవితాలను అంకితం చేసి, భగవంతుడికి నామాలని వైభవాలను కీర్తిస్తూ జపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మరి భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడేమి రాయి కాదు, భగవంతుడు ఆయన కూడా వ్యక్తి కాబట్టి భక్తులు ఈ విధంగా చేసినప్పుడు ఆ భక్తులకు ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తున్నాడు?
అండ్ ఫర్ ఎ ఫినాలే our Acharya Vishwanath Chakravarti Thakur goes into the mind and the heart of Arjuna, and Krishna's reading Arjuna's heart. Arjuna is thinking, this is very nice. The devotee, by the mercy of Krishna, he comes to understand Krishna is the source of everything, so he engages in his service. And he fixes his mind, and he gives his life to Krishna, and he's always glorifying Krishna. And Krishna reciprocates. Krishna gives him the means. He gives him the intelligence. He opens the path and clears his way to reach Krishna. But I have a doubt. Vishwanath Chakravarti Thakur says, what about the residual tendencies of the living entity? How long the living entity has been in this material world? Since time immemorial. What about that tendency to be in the material world? Just like some dirty place. I was riding in a taxi once from an airport. And it was, believe it or not, I was going to an airport. And it was late at night. And the roads were empty. And I said to the taxi driver, you probably like it at night. It's so quiet and peaceful. And he said, it used to be quiet and peaceful. But times have changed. I said, what do you mean? He said, well, now the young people in this place, they're always drunk. he used the word. He was an English-speaking man, but he said, drunk as a skunk. They smell bad. And they're so disrespectful. They just yell at me and carry on, and almost every night, someone, they're so intoxicated, they vomit in the back seat. So I have to drop them off and clean it up. But even when I clean it up, it still stinks. So I can't drive the rest of the night. They're rowdy, they're insulting, disrespectful, and then they vomit all over the place. And it stinks. So I have to go home. It's not like it used to be. That's the taxi driver. Man on the street. So you clean something up. And it looks nice, but there's still this residual. So that's Arjuna's question. It's his doubt. What about this residual tendency that living entities have for being lusty and greedy and angry and bewildered? And like Prabhupada's example, you take a worm that's in stool and you think, oh, poor worm, let me move him from out of the stool. Very nice, now he's over here. Leave him alone, what does he do? Right back into the pile of stool. That's his home, in the pile of stool. So Krishna takes this living entity from his conditioned state and elevates him to knowledge, and in full knowledge he becomes a devotee, and as full devotee he's ecstatic. Krishna gives him the knowledge how to come to him, but what about this residual tendency? That's the fourth verse. Krishna says, don't worry. I personally take care. With the shining lamp of knowledge, I destroy this darkness born of ignorance. Ajnana jam tamaha. Ajnana jam, the darkness born of ignorance. With the shining lamp of knowledge. Personally, much like the last one of the last verses of the ninth chapter of Bhagavad Gita. Supposing somebody that's a devotee does some durachar, even sudurachar. Krishna takes charge of that devotee. And he corrects the situation personally. So that's what he's saying in this final verse of the Chatur Sloki, Hare Krishna.
ఇక్కడ మహారాజ్ చెప్తున్నారు, ఈ భక్తుడు చేసేటువంటి భక్తి పట్ల భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అని అంటే, తనను చేరుకోవడానికి అవసరమైన బుద్ధిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఈ సందేహాన్ని తెలియజేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరైనా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడు తనకు జీవితాన్ని అంకితం చేసి భగవంతునికి సేవ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో అతనికి తనను అర్థం చేసుకోవడానికి బుద్ధిని ప్రసాదించి తనను చేరడానికి కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. బాగానే ఉంది. కానీ అనంతకాలంగా జీవుడు భౌతిక ప్రపంచంలో ఇక్కడే ఉండిపోతున్నాడు కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఒక నివాస స్థానంగానే భావించేశాడు అతను. మరి ఆ గుణం ఎక్కడికి పోతుంది? అనంతకాలంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవుడి గుణం ఎక్కడికి పోతుంది అని చెప్పేసి అన్నప్పుడు దానికి ఉదాహరణ మహారాజు చెప్తున్నారు. మహారాజు కూడా ఒకసారి ఒక విమానాశ్రయానికి వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు రాత్రి పూట అది, ఆ సమయంలో రోడ్లన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ సమయంలో మహారాజు ఆ కార్ డ్రైవర్ ని అడిగారట, నీకు రాత్రి పూట ఏ విధంగా బండి దొరకడం చాలా ప్రశాంతంగా ఉంది కదంటే, ప్రశాంతంగానే ఉంటుంది కానీ నాకైతే అలా లేదు, ఎందుకంటే ప్రతిరోజు కూడా రాత్రి పూట యువకులు వీళ్ళందరూ కూడా బాగా మద్యపానం చేసి నా కారెక్కుతూ ఉంటారు, కార్యక్రమం తర్వాత నన్ను దూషిస్తూ ఉంటారు, నన్ను విమర్శిస్తూ ఉంటారు, నన్ను నిగతాలు చేస్తుంటారు, కొద్దిమంది కారులను వాంతి చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళ ప్రదేశాల్లో దింపేస్తున్నారు, నా కారు అంతా కడుక్కుంటాను, కడుక్కున్నప్పుడు కూడా వాసన మాత్రం వస్తూనే ఉంటుంది. ఈ విధంగా నేను ఒకసారి ఎవరన్నా ఎక్కించుకుని ఎక్కడికన్నా తీసుకెళ్లినప్పుడు వాళ్ళ కారులోని వాంతి చేసుకుంటే తర్వాత నన్ను కడుక్కున్నా కానీ వాసన వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇంకా రాత్రి కూడా ప్రశాంతంగా కారు తోలలేదు అని చెప్పి చెప్పాడు. అట్లా ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అదే ప్రశ్న తెలియజేస్తున్నారు అనమాట. ఇప్పుడు భగవంతుని భక్తి చేసినప్పుడు భగవంతుడు తనకు ధామానికి రావడానికి అవసరమైన బుద్ధి యోగాన్ని అతనికి ఇచ్చి తీసుకొచ్చేసినప్పుడు మరి అనంతకాలంగా ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఆ భౌతికమైనటువంటి బద్ధజీవునికి గుణం ఏమవుతుంది అని అంటే దానికి నాలుగో శ్లోకంలో భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. అటువంటి భక్తుల్ని వ్యక్తిగతంగా నేనే పట్టించుకుంటాను, అతన్ని స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ ఉంటాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనం 9వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే దురాచారులు ఉంటారో భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు అంటే సుదూరాచారులు, ఆ సుదూరాచారుల యొక్క విషయంలో ఆయన పట్టించుకుంటాడు, వాళ్ళు చేసిన తప్పుల్ని ఆయనే సరిదిద్దుతాడు, వాళ్ళని స్వయంగా ఆయనే పరీక్షిస్తాడు. కాబట్టి ఇందులో మనకేమి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇదే చతుశ్లోకి యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం.
That's the first two sections of the four sections of chapter 10. The next section is Arjuna saying to Krishna, Param Brahma, Param Dhamma, Pavitram, Paramam Bhavan, Purusham, Shashvatam, Divyam. He got it. He's realized Krishna's message. And he's bubbling over with ecstasy of expressing his realization of Krishna's supreme position. And it's not only his opinion. Oh, so many great sages have concluded the same thing. And then he makes a request. He prays to Krishna, please describe those opulences, because he discussed in the first section his opulences, those that understand in truth his opulences and mystic power, engage themselves in unalloyed devotional service. This is certain without a doubt. He wants to know what are those opulences so that he can always manmana, think of Krishna.
ఇక్కడితో ఆ భగవద్గీత బోధాధ్యాయంలో రెండు భాగాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో భాగంలో అర్జునుడు ఏం చెప్తున్నాడు, పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం, భవాన్ అని చెప్పేసి ఎంతో తన్మయత్వంతో భగవంతుని కీర్తిస్తున్నాడు. భగవంతునికి దీవిస్థితిని అర్థం చేసుకున్నాడు. భగవంతునికి దీవమైన స్థితిని గురించి తాను అర్థం చేసుకోవడమే కాదు, గతంలో ఎంతో మంది గొప్ప గొప్ప మునులు, దేవలుడు, వసిద్ధుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా కీర్తించారని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత, ఈ విధంగా కీర్తించిన తర్వాత భగవంతుని ఏమని వేడుకుంటున్నాడు అర్జునుడు అంటే, దయచేసి నీ యొక్క విభూతులను నాకు సమగ్రంగా వివరించు అని చెప్పి కోరుతున్నాడు. ఎందుకు ఆ విధంగా కోరుతున్నాడు అంటే, ఈ ఆ 10వ అధ్యాయం మొదటి భాగంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే నాకు విభూతుల్ని, నా యొక్క దివ్యమైనటువంటి యోగశక్తుల్ని అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు సంపూర్ణంగా నా యొక్క భక్తిత్వ సేవలో నిమగ్నమై నన్ను భజిస్తూ ఉంటారు అని చెప్పి చెబుతున్నాడు. అందుకనే ఈ అర్జునుడికి ఆ భగవంతునికి విభూతిని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. భగవంతునికి విభూతులు సమగ్రంగా తెలుసుకున్నట్లయితే ఎప్పుడు కూడా భగవంతుని గురించే చింతిస్తూ భగవంతుని గురించే మననం చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి అర్జునుడు అనుకుని ఆ విధంగా వేడుకున్నాడు.
Now we're ready for the last section. The last section, Krishna obliges Arjuna's question and describes his opulences within this world.
తర్వాత భగవద్గీత 10వ అధ్యాయంలో 4వ భాగం. ఇప్పుడు 4వ భాగంలో అర్జునుడు చేసినటువంటి ప్రార్థనను కృష్ణుడు మన్నించాడు. మన్నించిన తర్వాత ఈ ప్రపంచంలో తనకి విభూతులు ఏమేమిటి అని చెప్పేసి వివరిస్తున్నాడు.
Now, the term that's used to describe his opulences in this world is vibhuti. The chapter in Sanskrit is vibhuti yoga. So don't start yet. In Srimad Bhagavatam, Canto 1, Chapter 3, there's a description of the incarnations of the Lord as they appear within this world, because that's one of the six questions that the sages asked Suta to answer. Please describe the forms of the Lord as they appear within this world. And he describes the beginning with the Purusha avatars, then the Leela avatars and Shaktivesha avatars and Manvantara avatars and Guna avatars. And he also describes at the end vibhutis. Now, what's the distinction between avatar and vibhuti? Because this is vibhuti yoga. These are not forms of the Lord, but opulences that are reflections of his spiritual opulences in the spiritual world. What's the difference between an object and a reflection of the object? Just like you're at night, you're driving your car and you see in the rear view mirror, there's the lights of the car behind you. So you know there's a car behind you because you see the lights. But you're not seeing the lights of the car, you're seeing reflection of the lights in the car. The reflection is not the object. It gives you the reflection gives you an indication of the object. Yes? The vibhutis of Krishna give you an indication of Krishna. It's not Krishna, but it's an opulence. It's a reflection of the spiritual opulences of Krishna, because Krishna is Bhagavan. And his bhagas are directly spiritual. And his vibhutis are reflections of those directly spiritual opulences of the spiritual world, giving us in this world an indication of Krishna in the spiritual world. It immediately connects with the first section. That is, anything that appears, is born, comes into being within this world, cannot independently know their source or origin. But Krishna can disclose, and he is disclosing, his identity through his vibhutis.
విభూతి యోగం అని చెప్పి పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, భాగవతం 1వ స్కంధ 3వ అధ్యాయంలో అక్కడ సూత కోసం వివరిస్తున్నారు. సౌనకాదృష్టులు ఆయన అడిగినటువంటి 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటంటే భగవంతునికి అవతారాలు ఏమిటి అని చెప్పి అడిగారు. అడిగితే సూత కోసం వివరిస్తున్నాడు, భగవంతుని లీల అవతారాలని, శక్తి వేసి అవతారాలని, మన్వంతర అవతారాలని చెప్పి, పురుష అవతారాలని చెప్పేసి రకరకాలైనటువంటి అవతారాలు ఉన్నాయని చెప్పేసి వివరిస్తున్నాడు. ఆ తర్వాత అవతారాలని వివరించిన తర్వాత భగవంతునికి విభూతులు వివరిస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అవతారానికి విభూతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి. అవతారం అనేనంటే భగవంతుని యొక్క స్వయం రూపము, విభూతి అనేనంటే భగవంతుని యొక్క సంపదని తెలియజేసేటువంటి ప్రతిబింబము. ఉదాహరణకు రాత్రిపూట కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కారు డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్ కి అద్దంలో నుంచి వెనకాల కారు వస్తున్నట్లుగా కనపడుతుంది. ఎలా కనపడుతుందంటే అతనికి అద్దం నుంచి 2 లైట్లు కనబడతాయి. ఆ లైట్ల యొక్క కాంతి ప్రతిబింబం అతనికి కనబడుతూ ఉంటుంది. ఆ కారు అనేది కనపడదు, కానీ ఆ కాంతికి ప్రతిబింబం నుంచి అతను అర్థం చేసుకున్నాడు వెనకాల కారు ఉంది అని చెప్పేసి. అట్లానే భగవంతునికి విభూతులు అనంటే భగవంతునికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏవైతే సంపదలు ఉన్నాయో ఆ సంపదల యొక్క ప్రతిబింబము ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఈ ప్రపంచంలో దానిని విభూతి అని చెప్పి చెప్తున్నాం. విభూతి అనంటే భగవంతుని యొక్క సంపదల్ని, ఆధ్యాత్మిక సంపదల్ని తెలియజేసేటువంటి ప్రతిబింబం, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి విషయము, దానిని విభూతి అని చెప్పి చెప్తున్నాము. భౌతిక ప్రపంచంలో మనం ఆ యొక్క విభూతిని దర్శించినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు ఈ లక్షణాలను కలిగి ఉన్నాడు అని చెప్పి భగవంతుని మనం గుర్తు తెచ్చుకునేదానికి ఈ విభూతులు ఉపయోగపడతాయి. అవతారాలకి విభూతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది.
Almost done. There's only 3 verses left. Third to the last verse, Krishna says, I have given you just a little indication of my unlimited opulences. Then he says, next to the last, all of these opulences, vibhutis, spring from but a spark of my splendor. Then the last verse, but what is the need, Arjuna, for all this detailed knowledge with a single fragment of myself? That's his kala, the portion of his plenary portion. That's the Purusha avatars. Krishna directly expands. He is the source of everything. So he expands because he has unlimited potency. He can expand himself and doesn't become less. Om Purnamidam Purnamidam. 1 minus 1 equals 1. He expands. And that's a plenary expansion, but a portion of a plenary portion is this Purusha avatar, Shiradakshai Vishnu. With a portion of myself, I pervade and support this entire universe. So what to speak of Krishna?
తర్వాత ఈ అధ్యాయంలో చివరి మూడు శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకంలో అంటే చివరి నుంచి ఉన్నటువంటి మూడు శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏదైతే నీకు నా యొక్క వివరణ అంతా కూడా విభూతుల గురించి వివరించున్నానో, ఇవన్నీ కూడా నా యొక్క అపారమైనటువంటి విభూతుల్లో స్వల్ప మాత్రమే నీకు నీకు చెప్పానని చెప్పాడు. చివరి నుంచి రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, నేను ఇప్పుడు ఏవైతే నీకు విభూతులన్నీ వివరించానో ఇవన్నీ కూడాను కేవలం నా యొక్క తేజస్సులో ఒక అంశం మాత్రమే అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఇక చివరి శ్లోకంకి వచ్చేసరికి భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇంకా ఈ విభూతుల గురించి లేకపోతే ఈ సంపదల గురించి చెప్పేది ఏమిటి అర్జున, వాస్తవంగా చెప్పాలంటే నా యొక్క కళ మాత్రం చేత, కళ అంటే భగవంతుని యొక్క అంశ యొక్క అంశ, ఆ కళ మాత్రం చేత అంటే భగవంతుడు పురుషావతారం చేత ఈ మొత్తం సమస్త సృష్టిని కూడా నేను సృష్టిస్తూ ఉన్నాను, ఈ సమస్త సృష్టి కూడా నేను మూలాధారమైనాను అని అంటే మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని అంశ యొక్క అంశాన్ని భగవంతుని కళ అంటాం. భగవంతుని కళ అంటే పురుషావతారం, ఆ పురుషావతారం ద్వారా సమస్త సృష్టి కూడా ఉద్భవిస్తుందని అంటే మరి కృష్ణుడి గురించి మనం చెప్పాల్సిందే.
సో టు సమరైజ్, హియర్ ఇట్ ఇస్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్. ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ వర్సెస్ కృష్ణ ఇస్ సేయింగ్, అండ్ ఆల్సో ఇన్ ద చాతుర్ శ్లోకి వర్సెస్, He's the absolute truth. He is the source of all existence. And then said the other way around, same thing, nothing can exist without Krishna. The Prabhupada once said, there's not a third thing. There's no void in creation. He's either Krishna or Krishna's. And there's no third thing. Very simple. That's number two there. Nothing can exist without Krishna. And then 3, 4, and 5 is the last three verses. No limit to Krishna's manifestations. Everything opulent, beautiful, glorious springs from but a spark of Krishna's splendor. And he supports everything with just a single fragment of himself.
ఇక్కడ ఈ పదోధ్యాయాన్ని మనం 5 విషయాల్లో తెలుసుకోవచ్చు సారాంశ రూపంలో. అందులో మొదటిది ఏంటంటే, ఈ భగవంతుడు కృష్ణుడే పరమసత్యం అని చెప్పి తెలుసుకుని ఆ పరమసత్యం నుంచే సర్వం కూడా ఉద్భవిస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ఆ పరమసత్యం అనేది కృష్ణుడు లేకుండా ఏది కూడా ఉద్భవించదు, ఆయన నుంచి విడిగా ఏది కూడా ఉద్భవించదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రభుపాదులు వారు చెప్తుంటారు, ఇక్కడ వేరే ఎవరు లేరు, మూడో వ్యక్తి అంటే ఎవరు లేరు, కృష్ణుడు కృష్ణుడు యొక్క శక్తులు అంతే తప్పితే మూడో వ్యక్తి అంటే ఎవరు లేరు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ రెండు విషయాలు మనకి ఈ భగవద్గీత పదోధ్యాయం మొదటి రెండో భాగాల్లో అంటే చతుర్శ్లోకిలో కూడా అదే విషయం తెలుస్తుంది. తర్వాత 3, 4, 5 అంశాలు మనకి తెలిసేటువంటిది ఏమిటంటే, ఆ భగవంతుని యొక్క విభూతులకి ఒక అంతు అనేటువంటిది లేదు, అంటే అనంతమైనటువంటి ఆ విభూతులు, ఆ అనంతమైనటువంటి ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నీ ప్రపంచంలో కనబడేటువంటి తేజమయమైనటువంటివి, ఎంతో దివ్యమైనటువంటివి, సౌందర్యవంతమైనటువంటివి, సంపదలతో నిండినటువంటివి అన్ని కూడాను భగవంతుని యొక్క తేజస్సులో ఒక అంశం మాత్రమే. ఇంకా చివరి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్వ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఒక చిన్న కళ మాత్రం చేత, అంటే భగవంతుని యొక్క అంశలో అంశ ఆ కళ మాత్రం చేతనే ఈ సర్వ సృష్టి అంతా కూడా ఉద్భవిస్తుందని చెప్పి మనం తెలుసుకోవాలి.
So class is over except for the entertainment part. This is the whole of chapter 10 narrated in English with nice pictures. So in case you don't understand English, you have your Bhagavad Gita's in front of you and you can follow along. Or just enjoy the pictures.
ఇక్కడ మీకు వీడియో స్వరూపంలో చక్కగా కృష్ణుడు యొక్క చిత్రము, పదోధ్యాయం యొక్క మొత్తం సారాంశము, విభూతుల యొక్క సారాంశం అంతా కూడా వివరించున్నారు. అయితే అర్థం చేసుకున్న వాళ్ళు సరే, అర్థం చేసుకోలేని రెండు వాళ్ళు మీకు పుస్తకాలు చదువుకోండి, అక్కడ కృష్ణుడికి చిత్రాన్ని చూసి
ఆనందించండి. We have a Bhagavad Gita camp, Gita camp for kids every summer. And every summer they learn a chapter. And one year they learn chapter 10, the opulences of the Absolute. One of their projects was they built a city of Dwarka. It was big. And it was beautiful. It was so big and so beautiful that it got displayed in high schools and libraries, and the kids got to do many presentations to describe Krishna's opulences. And they sang Krishna bhajan and made presentations to explain, because, you know, people in America, they don't know about Krishna. When they see something three-dimensional like that, and kids that are ready to explain it, oh, that's attractive. All just from this. And the camp is for 2 weeks. By the end of the fourth day, they had memorized the whole Bhagavad Gita. Just from this. Because they associated the pictures with the verse. So this can be stopped, and then the teacher would stop and explain and say, what's next? By the association of the picture, they would remember what's next and say it. They memorized the whole, and they could explain it. Okay. Now, since you're all grown-up kids, I'll just show it once and you'll learn Bhagavad Gita, chapter 10. Hari Bol.
Maharaj cheptunnaru, idi vasanga chinnapillala kosam erpatu chesinatundi, maa Gita camp ani cheppesi undi America lo. అక్కడ చిన్నపిల్లలకి వేసవకాలం సెలవులో నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు ఈ చిత్రాల ద్వారా భగవంతుని ఎంత చక్కగా నేర్చుకున్నారంటే, ఈ భగవంతుని యొక్క విభూతి యోగం, భగవంతుని యొక్క విభూతుల గురించి వాళ్ళు 10వ అధ్యాయాన్ని వాళ్ళు నేర్చుకున్నప్పుడు, వాళ్ళు ఎంత ప్రేరణ పొందినప్పుడు, వాళ్ళకి ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ద్వారకా నగరాన్ని వాళ్ళు నిర్మించారు. అంటే బొమ్మల రూపంలో చక్కగా నిర్మించారు. దానిని వాళ్ళు ఈ సైన్స్ సెంటర్లో అయితేనేమి, పాఠశాలలో అయితేనేమి, ప్రదర్శనశాలలో అయితేనేమి, వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఈ అమెరికా దేశాలకు ఏదైనా విధంగా చక్కగా ఒక నిర్మాణ రూపంలో నిర్మించి చిన్నపిల్లలందరూ కూడా దాన్ని వివరించి దాన్ని సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి వెళ్తారు. వాళ్ళు కృష్ణుడు అంటే ఏమి తెలియనప్పుడు కూడా వీళ్ళు ఈ విధంగా చిన్నపిల్లలందరూ కూడా చక్కగా వివరిస్తుండేసరికి వాళ్ళ ఆసక్తితో విందామని చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే ఈ గీతా క్యాంపులో నిర్వహించేటువంటి భగవద్గీత కోర్సు 2 వారాలు నిర్వహిస్తుంటారు. కానీ పిల్లలు ఈ చిత్రాల ద్వారా 4వ రోజుకే వాళ్ళు భగవద్గీతను చక్కగా అర్థం చేసుకుని 5వ రోజున ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి వివరిస్తూ మధ్యలో ఆపేస్తే వాళ్ళకి చిత్రం గుర్తుండే తర్వాత ఏమిటనేటువంటిది వాళ్లే చెప్పేస్తున్నారు. ఆ విధంగా ఈ చిత్రాల ద్వారా చాలా చక్కగా అంశాలను మనం గుర్తుపెట్టుకోవచ్చని మహారాజ్ చెప్తున్నారు. మరి మీరందరూ కూడా పెరిగినటువంటి పిల్లలు కాబట్టి, అంటే పెద్దవాళ్ళు కాబట్టి, ఒకసారి మీరు చిత్రాన్ని చూస్తారని మీరు చక్కగా భగవద్గీత అంతా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి మహారాజ్ చెప్తున్నారు.
Okay, can we turn this, some of these lights out?
The Supreme Personality of Godhead said, "Listen again, O mighty Amdarjuna. Because you are my dear friend, for your benefit, I shall speak to you further. Giving knowledge that is better than what I've already explained. Neither the hosts of demigods nor the great sages. Though my origin or opulences. For in every respect, I am the source of the demigods and sages. He who knows me as the unborn, as the beginningless, as the supreme lord of all the worlds. He only, undeluded among men, is freed from all sins. Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness, non-violence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy. All these various qualities of living beings are created by me alone. The seven great sages, and before them the four other great sages, and the Manus, progenitors of mankind, come from me, born from my mind, and all the living beings populating the various planets descend from them. One who is factually convinced of this opulence and mystic power of mine engages in unalloyed devotional service. Of this, there is no doubt.
So that's the first section. Krishna's described as being the source of everything. I don't need that. I can see. Krishna's the source of everything. Those that know that he's the source of everything engage in his unalloyed devotional service. And now begins the Chatur Sloki verses.
ఇక్కడ భగవద్గీత పదాధ్యాయం మొదటి భాగం మనం ఇప్పుడు చూసాము. సర్వానికి కూడా నేనే మూలాధారము అని చెప్పి కృష్ణుడు ఈ యొక్క మొదటి భాగం తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవంతుని యొక్క అకళంకమైనటువంటి భక్తికి సేవలో నిమగ్నం అవుతారు అని చెప్పి ఈ మొదటి భాగంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు చతుర్శ్లోకి.
I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know this engage in my devotional service and worship me with all their hearts.
So this is the knowledge that the devotee has of Krishna's position, and then they worship Krishna with all their heart.
ఇది భక్తుల యొక్క స్థితి. భక్తులు జ్ఞానంతో కృష్ణ యొక్క స్థితిని తెలుసుకుని సంపూర్ణ హృదయంతో కృష్ణుని సేవిస్తూ ఉంటాడు.
The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me.
This is describing what the devotees do. Minds absorbed in Krishna, lives fixed in Krishna, always engaged in the association of other devotees, in describing and conversing about Krishna.
భక్తులు ఏం చేస్తుంటారు అనేటువంటిది ఈ శ్లోకం వివరిస్తుంది. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా కృష్ణుని చెంత నిమగ్నమై ఉంటుంది. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా కృష్ణు పట్ల స్థిరమై ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులతో సంగతం చేస్తూ భక్తులతో కృష్ణు గురించి చర్చించుకుంటూ కృష్ణు గురించి వివరిస్తూ ఉంటారు.
To those who are constantly devoted to serving me with love, I give the understanding by which they can come to me. To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.
So that's the end of the Chatur Sloki. The essence of Bhagavad Gita has just been spoken by Krishna.
ఇది చతుర్ శ్లోకిలో చివరి శ్లోకము. భగవద్గీతకు సారాంశం అంతా కూడా కృష్ణుడు ఇక్కడ చెప్పున్నాడు.
Arjuna said, "You are the supreme personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages, such as Narada, Asita, Devala, and Vyasa, confirm this truth about you. And now you yourself are declaring it to me, O Krishna, I totally accept as true all that you have told me. Neither the demigods nor the demons, O Lord, can understand your personality. Indeed, you alone know yourself by your own internal potency. O Supreme Person, origin of all, Lord of all beings, God of gods, Lord of the universe. Please, tell me in detail of your divine opulences by which you pervade all these worlds. O Krishna, O Supreme Mystic, how shall I constantly think of you, and how shall I know you? In what various forms are you to be remembered, O Supreme Personality of Godhead? O Janardana, again, please describe in detail the mystic power of your opulences. I am never satiated in hearing about you, for the more I hear, the more I want to taste the nectar of your words.
Arjuna has described his realization, and he's placed a question before Krishna. These two things, your opulences and your mystic powers. Please describe them so that I can always, in all circumstances of life, think of you.
Arjunudu tanaku sakshatkaram telijestunnadu, tanaku sandehanni bhagavantuni munchustunnadu, rendu vishayala gurinchi telijestunnadu. Dayachesi niku vibhutulani, niku yoga shaktulani నాకు పూర్తిగా వివరించు. వాటిని వివరించడం ద్వారా నేను ఎలా నీ గురించి స్మరిస్తూ ఉండగలను అని చెప్పి అడుగుతున్నాడు.
ఓ జనార్దన, అగైన్ ప్లీజ్ డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద మిస్టిక్ పవర్ ఆఫ్ యువర్ ఆపులెన్సెస్. ఐ ఆమ్ నెవర్ సేషియేటెడ్ ఇన్ హియరింగ్ అబౌట్ యూ, ఫర్ ద మోర్ ఐ హియర్ ద మోర్ ఐ వాంట్ టు టేస్ట్ ద నెక్టర్ ఆఫ్ యువర్ వర్డ్స్. Splendorous manifestations, but only of those which are prominent, O Arjuna, for my opulence is limitless. I am the super soul, O Arjuna, seated in the hearts of all living entities. I am the beginning, the middle, and the end of all beings. Of the Adityas, I am Vishnu. Of lights, I am the radiant sun. Of the Maruts, I am Marichi. And among the stars, I am the moon. Of the Vedas, I am the Samaveda. Of the demigods, I am Indra, the king of heaven. Of the senses, I am the mind. And in living beings, I am the living force, consciousness. Of all the Rudras, I am Lord Shiva. Of the Yakshas and Rakshasas, I am the Lord of Wealth, Kubera. Of the Vasus, I am Fire, Agni. And of mountains, I am Nehru. Of priests, O Arjuna, know me to be the chief, Brihaspati. Of generals, I am Kartikeya. And of bodies of water, I am the ocean. Of the great sages, I am Bhrigu. Of vibrations, I am the transcendental all. Of sacrifices, I am the chanting of the holy names, Japa. And of immovable things, I am the Himalayas. Of all trees, I am the Banyan tree. And of the sages among the demigods, I am Narada. Of the Gandharvas, I am Chitrarata. And among perfected beings, I am the sage Kapila. Of horses, know me to be Uchaishava, produced during the churning of the ocean for nectar. Of lordly elephants, I am Airavata. And among men, I am the monarch. Of weapons, I am the thunderbolt. Among cows, I am the Surabhi. Of causes for procreation, I am Kandarva, the god of love. And of serpents, I am Vasuki. Of the many-hooded Nagas, I am Ananta. And among the aquatics, I am the demigod Varuna. Of departed ancestors, I am Aryama. And among the dispensers of law, I am Yama, the lord of death. Among the Daitya demons, I am the devoted Prahlad. Among subduers, I am Time. Among beasts, I am the lion. And among birds, I am Garuda. Of purifiers, I am the wind. Of the wielders of weapons, I am Rama. Of fishes, I am the shark. And of flowing rivers, I am the Ganges. Of all creations, I am the beginning and the end, and also the middle, O Arjuna. Of all sciences, I am the spiritual science of the self, and among logicians, I am the conclusive proof. Of letters, I am the letter A, and among compound words, I am the dual compound. I am also inexhaustible time, and of creators, I am Brahma. I am all-devouring death, and I am the generating principle of all that is yet to be. Among women, I am fame, fortune, fine speech, memory, intelligence, steadfastness, and patience. Of the hymns in the Samaveda, I am the Brihat Sama, and of poetry, I am the Gayatri. Of months, I am Magashirsha, November, December, and of seasons, I am flower-bearing spring. I am also the gambling of cheats, and of the splendid I am the splendor. I am victory, I am adventure, and I am the strength of the strong. Of the descendants of Vrishni, I am Vasudeva, and of the Pandavas, I am Arjuna. Of the sages, I am Vyasa, and among great thinkers, I am Ushana. Among all means of suppressing lawlessness, I am punishment. And of those who seek victory, I am morality. Of secret things, I am silence. And of the wise, I am the wisdom. Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being, moving or non-moving, that can exist without me. O mighty conqueror of enemies, there is no end to my divine manifestations. What I have spoken to you is but a mere indication of my infinite opulences. Know that all opulent, beautiful and glorious creations spring from but a spark of my splendor.
These are Krishna's concluding words, so they're very important.
కృష్ణుడు చిట్టు చేరు చెప్తున్నటువంటి శ్లోకం.
But what need is there, Arjuna, for all this detailed knowledge? With a single fragment of myself, I pervade and support this entire universe.
Krishna's describing. Here you see in the picture, he's in the spiritual world in Goloka. And then the cloud of the Mahatattva. Within that Mahatattva, Mahavishnu lies and expands the universes and expands to enter within every atom of creation. This is but a single fragment of Krishna. He's disclosing this to Arjuna.
ఇక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నాడు కృష్ణుడు ఆయన గోలోకంలో ఉన్నాడు. తర్వాత ఆయన దగ్గర నుంచి మహాతత్వం అనేటువంటి వేగం వ్యాపించి ఉంది. ఆ మహాతత్వంలో విష్ణువు సేవించి ఉన్నాడు. ఆయన నుంచి సకల విశ్వాలు కూడా ఉద్భవిస్తున్నాయి. ఆ ఉద్భవించినటువంటి విశ్వాలలో మళ్ళీ ఆ విష్ణు విస్తరించి విశ్వాలలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా భగవంతుడు తన యొక్క విభూతిని తెలియజేస్తున్నాడు అర్జునుడికి.
సో దాట్స్ ది end of chapter 10. And we've more than used up our share of time. Thank you very much. Srila Prabhupada ki
jai. Isolina Srila Prabhupada Maharaj ki jai. Srila Prabhupada ki jai. Gaur Premanandini.